ఆడవాళ్లల్లో కనుక నా భర్త తప్పక 10 కాలాలు చల్లగా ఉండాలనే కోరికతో మంగళసూత్రం మెళ్ళ వేసుకుంటే పొరపాటును కూడా వైధవ్యం రాదు. ఆ ఇద్దరి అవినాభావ సంబంధం. అందుకే భవం భవానీ సమేతం భజే. అవినాభావ సంబంధం వాక్కు అర్థం ఎలా కలిసి ఉంటాయో ఆ దంపతులు అలా కలిసి ఉంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవరి కాళిదాసు మొట్టమొదటి శ్లోకంలో రాశాడు. ఒక మాట అనగానే దానికి అర్థం ఉండదు. శివ అనగానే మీకు ఆ శివుడు కనబడుతున్నాడా లేదా? గారి అనగానే వెంటనే మీకు గారి అనే ఒక పదార్థం కనబడుతోంది. ప్రతి శబ్దమునకు ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉందంటే శబ్దం ఉంటుంది. శబ్దము అర్థము విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. సూర్యుడు కనపడ్డాడంటే కిరణాలు ప్రసారమవుతాయి. చంద్రుడు వచ్చాడంటే వెన్నెలు ఉంటుంది. అలాగే శివుడు ఉంటే పార్వతి, పార్వతి ఉంటే శివుడు. ఆ ఇద్దరు ఉండి తీరవలసింది. ఆ పానవట్టం అమ్మవారు, లింగం ఈశ్వరుడు, ఆ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ఆవిడికి తన శక్తి మీద తనకి నమ్మకం, తన మాంగళ్యం మీద నమ్మకం. నా భర్త మహానుభావుడు, సర్వసమర్థుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడనే నమ్మకం ఉన్నది కనుక తాగమన్నదట. ఆయన తాగాడు, అలా రక్షించాడు. అలా రక్షించిన పరమ కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి ఎదురుగుండా అభిషేకం చేయడానికి వచ్చి, నైవేద్యం పెట్టడానికి వచ్చి, అసలైనటువంటి నైవేద్యం ఆయనకి పెట్టక విగ్రహానికి పెట్టి ఆయనని మీరు తిరస్కరించారు. ఆ మహానుభావుడికి మీరు చేసిన అపచారం వల్లే ఈశ్వరుడు వాళ్ళకేమో ఆడవాళ్ళు పుణ్యాత్పురాళ్ళు కనుక, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనుక ఆ కరుణాస్వరూపుణ్ణి ప్రేమించారు కనుక, ఆయనకి నైవేద్యం పెట్టారు కనుక చల్లగా ఉన్నాడు. మీరు ఆయన్ని తిట్టారు. పొరపాటును కూడా నోటితోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు కదా, మాట్లాడారు. ఆ పాపం వల్ల మీకేమో ఆయన ఉష్ణరూపం చూపించాడు, వేడి చూపిస్తున్నాడు, కాళ్ళ మీద పడండి అని అండం వల్లే వాళ్ళు ఏమన్నారు, హాలాహలాహార అని స్తోత్రం చేశారన్నమాట. ఇప్పుడు ఈ హాలాహలాహార అండంలో రహస్యం అది. దేవా, విషం కంఠంలో పెట్టుకున్న పుణ్యాత్ముడివి, మా పాపమనే విషాన్ని క్షమించవా? ఆయన కరుణాస్వరూపుడు, క్షమిస్తాడని తెలుసు కనుక మా పాపమనే విషాన్ని కూడా స్వీకరించి క్షమించవా అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. చేతిలో లేడిని కూడా ధరించిన పుణ్యాత్ముడివి. ఎప్పుడు లేడి సాధు జంతువు, శివుడి యొక్క ఉత్సవమూర్తి చేతిలో ఒక లేడి ఉంటుంది చూశారు కదా, అందుకని ఆయనకి సారంగహస్తుడు అని పేరు అన్నమాట. సారంగపాణి, సారంగం అంటే లేడి. ఎప్పుడు గడ్డి తింటూ మంచినీళ్లు తాగుతూ సాధు జీవులై నిరంతరము ఎవ్వరికీ ద్రోహము చెయ్యని వాళ్ళంతా లేడితో సమానం. అలాంటి అద్రోహులు ఆయన చేతిలో ఉంటారు. మనం కూడా ఆయన చేతిలో లేడిలాగా ఆయన చేతిలో చేరాలంటే ఎవరికి ద్రోహం తలపెట్టకండి, సాధువులుగా ఉండండి, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేయకండి. అలాంటి వాళ్ళంతా సాధుమూర్తులు ఆయన చేతిలో ఉంటారన్నమాట. అందుకని ప్రభు సురుచిర సారంగ, చేతిలో సారంగాన్ని ధరించిన మహాత్మా నీకు నమస్కారం, మా తప్పు క్షమించు అని ఋషులంతా కాళ్ళు పట్టుకోగానే ఆయన జాలి పడిపోయాడు. అగ్ని రూపంలో ధగ 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 ఆ ప్రాంతాన్ని తగలబెడుతున్న స్వామివారి లింగం వెంటనే చల్లబడిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు ఈ లింగం ఇక్కడ ఉన్నంతవరకు మాకెందుకో శాంతి ఉండడం లేదు, లోకశ్రేయస్సు కోసం ఈ లింగాన్ని వెంటనే ఉపసంహరించవా అన్నారట. నాకు అన్నిటికంటే శ్రీశైలం చాలా ఇష్టం. నా రుద్రవీర్యం బంగారం రూపంలో జగత్తులో వ్యాపించింది. మీరు నా లింగం పతనం అయిపోవాలన్నారు. ఈ లింగం ఈ క్షణమే సువర్ణలింగంగా మారి శ్రీశైలంలో చేరుతుంది. కలియుగాంతం వరకు అక్కడున్న ప్రజలను అనుగ్రహిస్తుంది అని చూస్తూ ఉండగా, ఋషులు చూస్తూ ఉండగా, ఆ శివుడి లింగం ఒక బంగారపు లింగంగా మారిపోయి అక్కడి నుంచి వచ్చి ఈ శ్రీశైలంలో చేరింది. ఆ దారుకావనంలో ఉన్నటువంటి ఋషులంతా భార్యలతో పాటు మొత్తం నైవేద్యం పట్టుకుని ఇక్కడికి వచ్చేశారు శ్రీశైలం. అదిగో ఇప్పుడు మీరు హాటకేశ్వరుడు అంటున్నారే, ఆ ప్రాంతానికి వచ్చే శివుడు సువర్ణలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హాటకము అంటే బంగారం. హాటక ఈశ్వర, హాటకేశ్వర అంటే సువర్ణలింగం అని అర్థం. అంతేగాని హటకేశ్వరుడు హటకే ఇలా నోటికి వచ్చినట్టు కాదు, అది హాటకేశ్వరుడు ఆయన. దీని గురించి శివపురాణం అద్భుతంగా 200 శ్లోకాలలో ఈ హాటకేశ్వరుడు ఉత్పత్తి, శ్రీశైలం చేరిన విధానం అపూర్వంగా వర్ణించారు. ఆయన ఇక్కడ మొదట్లో బంగారపు రూపంలో ఉండేవాడు. వెంటనే పార్వతీదేవి అన్నది భ్రమరాంబాదేవి, ఏమండోయ్ మీరు బంగారపు రూపంలో కనపడ్డారా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమిటి అన్నాడు ఈయన. ఏమిటి ఏమిటి, మీకు తెలియదేముంది, దొంగలకి సహజంగా బంగారం అంటే ఇష్టం, మీరా దొంగలను కూడా అనుగ్రహిస్తారు. ఆయనకి ఒక నామం తెలుసుగా, తస్కరాణాం పతయే నమః అని. తస్కరాణం అంటే దొంగల యొక్క, పతి, వల్లభుడు. దొంగలు కూడా ఆయనే పూజిస్తారు. ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే కదండి. దొంగళ్ళు పూజించేది ఆయన్నే, పాపాత్ములు ఆయన్నే పూజిస్తారు, పుణ్యాత్ములు పూజిస్తారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ నీలో ఉన్నారు. నువ్వు దొంగలకు కూడా అధిపతివి. రేపు పొద్దున ఏ దొంగడో వచ్చి, శివా నీకు దండం పెడుతున్నాను, నీ బంగారపు లింగం పట్టుకుపోద్దా అంటే పట్టుకుపో అంటావు. నువ్వు అసలే కరుణాస్వరూపుడివి. ఓసారి నాకు ఒక అనుభవం అయింది, చాలు నీతో పడలేను నేను అంది ఆవిడ. పూర్వం ఒకప్పుడు మయాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, మయుడు దానవ శిల్పి. ఆ మయుడు కొడుకు పేరు వ్యోమకేశుడు, గుర్తుపెట్టుకోండి, వాడి పేరు వ్యోమకేశుడు. వాడు శివుడు కోసం తపస్సు చేశాడు. శివుడు వాడికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను ఏది కోరితే అది ఇవ్వాలి నువ్వు అన్నట్ట. ఏది కోరితే అది కావాలంటే పిడికెడు బూడిద తింటూ 6 నెలల పాటు తపస్సు చేయన్నాడు ఆయన. వెంటనే వీడు రోజు ఓ పిడికెడు బూడిద తీసుకొచ్చి శివలింగం మీద పోసి ఆ బూడిదని తీసుకుని గుటుక్కుని మింగేసేవాడు ఓం నమశివాయ. రోజు గుప్పెడు బూడిద అలా తింటూ 6 నెలల పాటు నమశివాయ నమశివాయ అని తపస్సు చేశాడు. 6 నెలలు పూర్తయింది. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే వాడు, నేను పిడికెడు బూడిద తిన్నాను కదా, నాకు బూడిద మీద వ్యామోహం ఏర్పడింది, భస్మం అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు ఏ వరమైనా ఇస్తాను, 6 నెలల పాటు బూడిద తిని తపస్సు చేయమన్నావుగా, అలాగే చేశాను, కాబట్టి నేను కోరిన వరం తప్పక ఇవ్వాలి అన్నాడు. ఒరే నాయనా, నువ్వు ఏది కోరినా ఇస్తానరా, నేను అన్నమాట నిలబెట్టుకుంటాను అనగానే నేను ఎవడిని ఎత్తువే చేయబెడితే వాడు బూడిద అయిపోవాలి, భస్మం అయిపోవాలి, ఈ వరం ఇమ్మన్నాడు వాడు. శివుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఆ వ్యోమాసురుడికి భస్మాసురుడు అని పేరు వచ్చింది. వాడు మయుడు కొడుకు అన్నమాట. వాడు వెంటనే వాడేం చేశాడు, నేను ఎవరిని ఎత్తుమతి చేపెడితే వాడు బూడిద అయిపోతారా గ్యారంటీగా, శివ నువ్వు ఇచ్చిన వరం ఖచ్చితంగా ఇచ్చావా అన్నట్ట. ఏం సందేహం లేదు, పరీక్షించుకో అన్నాడు ఈయన. వాడి మీద వీడి మీద ఎందుకు, నేనెత్తు మీద చెయ్యట్టి పరీక్షిస్తాను అన్నట్టు వాడు. అలాంటి రాక్షసులు ఉంటారు. అయినా పాపం ఆయన వరం అలా ఇచ్చేస్తాడు పాపం. అందుకనే శుక్రాచార్యుడు కావాలని ఆ వ్యోమాసురుడిని రెచ్చగొట్టి, ఒరే ఈ లోకంలో అడిగితే వరం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే, బొత్తిగా అమాయకుడైనా ప్రాణం పోతుందని తెలుసున్నా కూడా ప్రాణం పోయి వరం ఇచ్చేస్తాడు ఆయన అన్నట్ట. అది నమ్మి నేను అలాగే తపస్సు చేశాను, కాబట్టి ఈ వరం నువ్వు ఇచ్చింది నిజమో కాదో పరీక్షిస్తాను, ఎత్తువే చేపెడతానని. కానీ ఒరే నిజంగా నీకు వరం ఇచ్చానరా బాబు, నువ్వు చెయ్యట్టేవంటే నేను బూడిదైపోతాను, నా మాట వినరా అన్నాడు ఆయన. వినిపించుకోకుండా వెంటబడ్డాడు. చివరికి మోహిని రూపం వచ్చింది, వాడు భస్మం అయిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు పార్వతి ఏమంది, నువ్వు మరీ కరుణాస్వరూపుడు, ఎవడేం అడిగితే అది ఇచ్చేస్తావు, మిగతా వాళ్ళు ఎవరన్నా అలా ఉంటున్నారా, కొంచెం స్ట్రిక్ట్గా దగ్గరికి రానిస్తారా, పద్మాకర్ గారిలాగా తయారైన నువ్వు. పద్మాకర్ గారికి కూడా ఓ లక్షణం ఉందిలేండి, దండం పెట్టిన వాళ్ళల్లా ఇంటికి వస్తే వాడిని ఎత్తెక్కినా సరే వాడిని నెత్తి మీద పెట్టుకోవడం అలవాటు, కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నా సరే తక్కిన పౌరాణికులు ఎవరు మాట వరుసకి దగ్గరికి రానివారు, వాళ్ళ వెనకాతల పెద్ద సెక్యూరిటీ దగ్గరికి రానివారు. ఈయనొక్కడు అలాంటి అమాయకుడు, నేను శివుణ్ణి పూజించి పూజించి నాకు ఆ శివుడి బుద్ధులు వచ్చేసాయి. ఈశ్వరుడు ఏంటంటే ఇంకా వాడు వీడలు లేకుండా నెత్తెక్కి తొక్కేవాడు కూడా అనుగ్రహిస్తాడు, లేకపోతే కన్ను పీకేవాడు ఒకడు, కాలిచ్చేవాడు ఒకడు, పాత కొట్లు కప్పేవాడు ఒకడు, ఏది పెడితే అది ఉమ్మేసి అదే అభిషేకం అనేవాడు ఒకడు, పంది మాంసం పెట్టేవాడు ఒకడు, నంది మాంసం పెట్టేవాడు ఒకడు. ఆఖరికి ఇంకో రహస్యం చెప్పను మీకు. శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో ఒక గొప్ప శ్లోకం ఉంది. ధూపంతో శివుణ్ణి మెప్పించాలనుకున్నట్ట ఒక జంగమదేవర. పాప ఆ జంగమదేవరికి ధూపం ఇవ్వడానికి అగరొత్తులు లేవు, ధూపు స్టిక్కులు లేవు, సాంబ్రాణి లేదు. శివుడికి ధూపం ఇవ్వడం ఎలాగా, ధూపం ఇస్తే సంపదలు వస్తాయి అని గురువుగారు చెప్పారు. ధూపాత్ సంపదవాప్స్యతే, శివుడికి బాగా పొగిస్తే సంపదలు వస్తాయి. పొగిద్దామంటే ఇక్కడ ఏమీ లేదు. వెంటనే వాడు ఏం చేశాడు, ఆ పక్కన ఈ గంజాయి అని ఒకటి ఉంటుంది చిలువలో వేసుకుని, ఆ గంజాయి చుట్టాకులు ఉన్నాయి పొగాకులు, ఈ పొగాకులు ఇవన్నీ కలిపి మూట కట్టి ఆ పొగ చుట్ట నోట్లో పెట్టుకుని దానికి నిప్పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు ఇదే ధూపం అన్నట్ట. ధూపం ఆఘ్రాపయామి అన్నాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై, ఎంత భక్తిరా నీకు, నాకు ధూపం ఇవ్వడానికి ఎక్కడ ధూపం ఉంటుందా అని వెతికి ఈ పొగాకు కాడలు అందులో గంజాయి ఆకులు వేసావా, అవి నోట్లో పెట్టుకుని అంటించి ఆ పొగ నాకు ఇచ్చావా, అబ్బా ఎంత గొప్ప పొగ పెట్టావో, ఏం కావాలో కోరుకో అన్నట్ట. అనగానే వాడన్నాడు, మొత్తం ఈ భూమండలంలో ఎంత 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 బంగారం ఉందో ఈ బంగారం అంతా చూసే భాగ్యం ఇయ్యన్నట్ట. తథాస్తు అన్నాడు ఈయన, మాయమైపోయాడు. ఇంకా అక్కడి నుంచి వీడికి ఏమి జరిగింది, ఈ పిచ్చ కోరికలు అంటారు ఇవి. పొగ ఇస్తే కూడా శివుడు ప్రత్యక్షం అయ్యాడు. శివుడు ప్రత్యక్షం అయితే వాడు ఏమన్నాడు, బంగారం చూసే భాగ్యం ఏమన్నాడు. ఆ రోజు నుంచి వీడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊళ్ళో ఎంత బంగారం ఉందో కంటికి కనబడేది, చేతికి వచ్చేది కాదు, చూసే భాగ్యమేగా అదే వచ్చింది వాడికి.
కాబట్టి కోరుకునే కోరికలు కూడా పిచ్చ కోరికలు కోరుకోకూడదు. వీడికి బంగారం కనపడేది, బంగారాన్ని చూసేవాడు ముట్టుకునే అవకాశం ఉండేది కాదు, చూసి ఆనందించాడు పాపం. భగవంతుడు ప్రత్యక్షమైనా మనకి యోగం లేకపోతే అవి అందం. చాలా కాలం క్రితం నా దగ్గరకు ఒక జాతకుడు వచ్చాడండి, నాకు వాహనాలు అంటే ఇష్టం అండి అన్నాడు. వాడి జాతకంలో వాహన యోగం లేదు, నాకు వాహనం 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 నాకు ఆ యోగం ఇవ్వండి అన్నాడు. నేను నాకు విసిగెత్తి తథాస్తు అన్నాను. వాడు లారీ డ్రైవర్ అయ్యాడు, ఇంక రోజు వాహనమే నడుపుకుంటూ, కూర్చునే యోగం ఉండదు, కారు డ్రైవర్గా ఉండేవాడు. మరొకడు ఉండేవాడు, నాకండి రోజు 10 మందికి నా చేత్తో అన్నం పెట్టే భాగ్యం కలగాలండి, ఆ భాగ్యం ప్రసాదించండి అన్నాడు. తథాస్తు అన్నాను. మర్నాటి వచ్చేవాడు సప్లయర్ గారు చేయడు హోటల్లో, కాబట్టి హోటల్లో రోజు అన్నం వడ్డించేవాడు అవుతాడు. అందుకు కోరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎలా కోరాలో అలా కోరాలి. నా చేత్తో 10 మందికి అన్నం వడ్డించాలంటే మరి ఏమవ్వాలి, అన్నసత్రాల్లో పనిచేసేవాళ్ళు అవ్వాలి, లేదా హోటల్లో అన్నం వడ్డించేవాడు అవ్వాలి, ఇలా అయిపోతారనమాట. కాబట్టి ఆచితూచి పరమాత్మని పిచ్చ కోరికలు కోరకుండా మంచి కోరిక కోరాలి. అందుకే ఆది శంకరాచార్యులు వారు ఏమన్నారు, ఒరే నాయన నువ్వు ఆలయానికి వెళ్ళాక ఏదో ఒక కోరిక కోరడం కాదురా, యథాయోగ్యం తథాకురు, మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏమన్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు అన్నాడు ఆయన. యథాయోగ్యం తథాకురు అంటే నేను దేనికి అర్హుడనో అది ఇమ్మని అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. మనకు అవసరమైనదే ఆయన ఇస్తే చాలు కదా. సంపద అంటే ఏమిటి, వేళక వస్తువు అందడమే. ఇవాళ నేను శ్రీశైలం రావాలనుకున్నప్పుడు సమయానికి ఒక వాహనం దొరికితే అది సంపదే. శ్రీశైలం వచ్చాక ఆకలికి వాడిపోకుండా వేళకి ఎంత అన్నం దొరికితే అది ఒక గొప్ప వరమే. ఏ సమయమునకు ఏ వస్తువు మనకి అవసరమో అది రావడము కంటే గొప్ప సంపద మరొకటి లేదు. అది తెలుసుకుంటే చాలు, ఊ కట్ల 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 పోగేసుకుంటే చివరికి ఏ ఉపయోగం లేదు. ఎప్పుడొకప్పుడు కట్టలు రద్దయిపోతాయి, మళ్ళీ వాటిని అన్నిటి పట్టుకుని ఏడుస్తూ కూర్చోవడమే. కాబట్టి కట్టలు దాచుకుంటే ఆ కట్టలు చెత్త బుట్టల పాలైపోతాయి తప్ప దానివల్ల మనకి తట్టల కొద్దీ నీళ్లు వస్తాయి తప్ప ఉపయోగం ఉండదు. సంపద అనగా ఆయా సమయములకు మనకి కావలసినవి వచ్చుట, గొప్ప సంపద అన్నమాట అది. భార్య భర్త ఐకమత్యంతో ఉండడం అది గొప్ప సంపద. మంచి పిల్లలు వచ్చి తల్లిదండ్రులు గౌరవించడం అది సంతాన సంపద. వేళకు ఆహారం దొరకడం అన్న సంపద, ధాన్య సంపద అది. వాహనాలు రావడం అదొక వాహన సంపద అది. అన్నిటికంటే శాంతిగా ఉండడం గొప్ప సంపద. అన్ని సంపదలలోకి శాంతి అనే సంపద కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్ ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనవశ్రుతే. ఇవన్నీ మనకి ఏమేమి ధనాలో చెప్పారు నాయన, బృహస్పతి ధనము అంటే తెలివితేటలు గొప్ప ధనం. తెలివితేటలు ఉండడం కంటే గొప్ప ధనం ఏముంది? తెలివితేటలు అంటే ఏమిటి, చక్కగా ఏ రోజు ఏం చేసి ఆ పనులు మర్చిపోకుండా చేయడం గొప్పతనం. అంతేగాని గురువుగారి చేతిలో వాటర్ బాటిల్ పెడితేనే ఆయనకి ఇస్తాను, అది కూడా ఆయన పిలిస్తే ఇస్తాను, లేకపోతే ఆయన చచ్చిపోయిన ఇవ్వను అంటే అది తెలివితేటల. అలాంటి పెద్ద తెలివితేటలు మనకు అక్కర్ల. ఏవి ఏ సమయమునకు చెయ్యాలో ఆ తెలివితేటలు రావడం గొప్పతనం. ఇటువంటి ధనములన్నీ పరమాత్ముడు ఈశ్వరుడు ఇస్తాడు కనుక ఆయన్ని మనం యథాయోగ్యం తథాకురు అనాలి. అందుకని ఇప్పుడు పార్వతి ఏమన్నది, నువ్వు బంగారపు రూపంలో ఇక్కడ ఈశ్వరుడిగా హాటకేశ్వరుడిగా ఉంటే రేపు ఏ దొంగడు వచ్చి శివ నీ లింగం నాకు ఇచ్చే అంటే ఇచ్చేస్తావు, వాడికి కరగతీస్తాడు, వాడికి పాపం లోకానికి శాపం అవుతుంది. కాబట్టి నువ్వు కలియుగాంతం వరకు బంగారపు రూపంలో ఉండకుండా మాయమైపో అన్నది. వెంటనే అలా అనకు, ద్వాపర యుగం వరకు ద్వాపరాంతం వరకు నేను ఎవరికీ కనపడకుండా ఈ ప్రదేశంలో అదృశ్యంగా ఉంటాను. మళ్ళీ కలియుగంలో ఒక భక్తుడు వస్తాడు, ఒక కొమ్మరి భక్తుడు, వాడు వచ్చినప్పుడు వాడికి మళ్ళీ ప్రత్యక్షం అవుతాను. కానీ ప్రత్యక్షమయ్యాక పేరుకే హాటకేశ్వరుణ్ణి, అక్కడ బంగారం కాకుండా పాషాణ రూపంలో ఉంటాను అన్నాడు. సరేనని అన్నది ఆవిడ. అక్కడ ఋషులకి దర్శనమిచ్చి వాళ్ళ సేవలు అందుకుని ఈశ్వరుడు మాయమైపోయాడు. కృతయుగం నుంచి ద్వాపరయుగం చివరి వరకు ఇంకెవ్వరికి కనపడకుండా అక్కడ హాటకేశ్వరుడు అనేవాడు ఉన్నాడు కానీ కనపడ్డు. అగస్త్యుడు లాంటి వాళ్ళు కనపడతాడు, ఎవరికి పడితే వాళ్ళకి కనపడకుండా స్థలం ఉండేది. తర్వాత ఈశ్వరుడు లేకుండా అయిపోయాడు. మళ్ళీ కలియుగంలో చాలా కాలం తర్వాత కొండలు చేసుకునే ఒక కొమ్మరివాడు కేశప్ప అనేవాడు అక్కడ మకాం పెట్టాడు. ఆయన పరమభక్తుడు. రోజు ఏం చేసేవాడు, కొండలు చేసే ముందు ఆ కొండలో కోసం తయారు చేసిన మట్టి, మెత్తని మట్టిని చిన్న శివలింగం కింద తయారు చేసి ఆ లింగం మీద ఒక పువ్వు పెట్టి ఓ బిల్వపత్రం పెట్టి ఈశ్వరుడిని నేను పూజిస్తున్నాను, ఆయన అనుగ్రహంతో ఈ కొండలు చేసుకుంటున్నాను, ఈ కొండలు అమ్ముడుపోగా వచ్చిన డబ్బులో సగభాగం ఈశ్వర పూజకి వినియోగిస్తాను అనుకుని రోజు కొండలు చేసేవాడు. వాడు వ్యాపారం హాయిగా సాగేది. ఒకసారి శివరాత్రి వచ్చింది.
శివరాత్రి పర్వదినమునకు ఎక్కడెక్కడ నుంచో మహానుభావులు ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా దండకమండలాలు ధరించి కాలినడకన ఈ కేకారణ్య ప్రాంతాల్లోకి వచ్చారు. ఏం ఋషులండి, శివరాత్రి అంటే ఆ రోజుల్లో ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఆ రోజుల్లో ఎలా ఉంటారని కొంతమందికి అనుమానం. నిజం చెప్పాలంటే కృతయుగములో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వచ్చినంత జనం ఇవాళ కలియుగంలో రావడం లేదు. ఆదివారం సామును శనివారం ఏదో వచ్చి పడిపోతున్నారు అనుకుంటున్నారు మీరు. చీమలు పుట్టలు పగిలి బయటకు వచ్చాయి అన్నంత జనం వచ్చారని రాశాడు శివపురాణంలో. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి ఖాళీ లేక దేవతలు తెల్లబోయారట, అంత గొప్ప జనం వచ్చారని శివపురాణంలో చెప్పారు. మహానుభావులు వచ్చేవారు దేశదేశాల నుంచి, మద్ర దేశం నుంచి. కుంతి మాద్రి అని ఇద్దరు ఉన్నారు కదా, అందులో మాద్రి యొక్క అన్నగారు మద్రదేశాధీశుడు, శల్యుడు ఇక్కడికి వచ్చి పూజించాడు అని ఉంది. అంతటి మహానుభావులు దూరదేశాల నుంచి వచ్చేవారు. ఇప్పుడు మద్రదేశం అంటే అదే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, మాడ్రిడ్ అంటే పూర్వం మద్రదేశం అనేవారు. స్పెయిన్ పరిపాలించిన శల్యుడు మనవాడు, ఒకప్పుడు అవన్నీ మనవే. ఎక్కడెక్కడ దేశాల వాళ్ళు వచ్చేవారు అన్నమాట. అలా మహానుభావులు వచ్చి పూజించేవారు. ఈ మహానుభావుల్లో ఒక ఋషి గడ్డాలు మీసాలు నెరిసినవాడు విభూతి పెట్టుకుని ఈ కేశప్ప ఉన్న చోటుకు వచ్చాడు. ఒరే కేశప్ప, ఈరోజు కూడా కొండలు చేసుకోవటమేనా? ఇవాళ శివరాత్రిరా, శివరాత్రి పర్వదినం నాడు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని పూజించి తరించాలని మైళ్ళు మైళ్ళు దూరం నుంచి సముద్రాలు దాటి ఎంతోమంది వస్తూ ఉంటే ఇక్కడ ఉండి ఒక్కనాడు కూడా మల్లికార్జునుడి దర్శనం చేసుకోవేమిరా నీ కర్మ? ఎప్పుడు పొట్టపోషణేనా? ఎప్పుడు సంపాదనేనా? ఇవాళన్న వెళ్ళి శివుడి మీద నీ నీళ్లు పోయి, కుదరకపోతే దూరం నుంచి ఆయన దర్శనం చేసుకుని నమస్తివాయాను అనగాని వీడు బాధపడి, నాకు ముగ్గురు పిల్లలండి, నాకు ఈ కొండల వల్ల వచ్చే డబ్బులో సగం డబ్బేమో రోజు నా దగ్గర మట్టి లింగాన్ని తయారు చేస్తున్నారు, ఆ లింగ పూజకి వాడతాను, మిగతా డబ్బెంత అర్ధన వస్తుంది, ఈ మూడు పైసలతోటి మా ముగ్గురు పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకి పాలు కావాలి, ఆహారం కావాలి, నా పెళ్ళం బతకాలి, డబ్బులు తక్కువ వస్తున్నాయి నాకు, ఇక్కడ పెద్ద ఆదాయం రాదు, ఇవాళ శివరాత్రి కాబట్టి ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తర రోజుల్లో కొండలు కొంటే డబ్బు ఎవడిస్తాడు పెద్దగా, ఏదో ఇన్ని నూకలు ఇస్తున్నారు, ఇన్ని గింజలు ఇస్తున్నారు అన్నట్టు. వాడు తిండి లేకపోయినా పర్వాలా, శివుడి కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు అన్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడికి లోపల మథన. ఏమని, శివరాత్రి అందరూ జ్యోతిర్లింగ దర్శనానికి వెడుతున్నారు, నేనేమో కొండలు చేయకపోతే నాకు ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే నేను బ్రతకలేను, ఎలాగా అనుకున్నాడు వాడు. వాడికి తీవ్రమైన బాధ కలిగింది. వెంటనే వాడు ఏం చేశాట, ఒక కొండ తయారు చేస్తూ ఆ కొండలో ఈ మట్టితో తయారు చేసిన శివలింగాన్ని పెట్టి, ఈశ్వర నేను వెళ్ళలేను, నాకు ఇక్కడే దర్శనం ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆ కొండ పటక్కన పేలిపోయి ఆ కొండలో ఉన్న మట్టిలింగంలో ఈశ్వరుడు 10 చేతులతో 3 నేత్రాలతో 5 తలలతో విశ్వరూపంతో ప్రత్యక్షమైపోయాడు. ఒక్క క్షణకాలం ఆ ప్రాంతమంతా 1 కోటి సూర్యుల కాంతితో ధగధగలాడిపోయింది. 1 కోటి సూర్యుల కాంతి ఉన్నా అందులో వేడి లేకుండా 1 కోటి చంద్ర సుశీతలుడు 1 కోటి చంద్రుల చల్లదనంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూచి ఈ కొమ్మరి కేశప్ప అతిభక్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆయన, నాయన పూర్వం నేను కృతయుగంలో దారుకావనం నుంచి హాటకేశ్వరుడు అనే పేరుతో సువర్ణలింగ రూపంలో ఇక్కడ ఉండేవాణ్ణి, కలియుగం వరకు నేను ఎవరికీ కనబడనన్నాను, మాయమైపోయాను, ఇప్పుడు నీ భక్తికి మెచ్చుకుని మళ్ళీ హాటకేశ్వరుడిగా నీకు దర్శనమిస్తున్నాను. హాటకము అంటే బంగారం. సువర్ణలింగంలో దర్శనమిచ్చి తదనంతరం శిలారూపం ధరిస్తాను. కలియుగాంతం వరకు ఈ ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి సకల సంపదలు ఇస్తాను. ఈ ప్రాంతం భవిష్యత్తులో కేకారణ్యంగా ఉంటుంది, ఈ కేకారణ్యంలో దీనిని చూసి ఇన్ని నీళ్లు పోసిన వాడు తరిస్తారు అని చెప్పాడు ఆయన. అదిగో ఆ రకంగా మళ్ళీ కలియుగంలో కేశప్ప ద్వారా హాటకేశ్వరుడు పునర్దర్శనమిచ్చాడు. చాలా లింగాలు అలాగే దర్శనమిస్తాయి. అందుకని మహానుభావులైన వాళ్ళు ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. శ్రీశైల శిఖరమును చూచిన వారికి పునర్జన్మ ఉండదని స్వయముగా అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా చెప్పాడు. ఒకప్పుడు కేకారణ్యం కదటండి, ఇక్కడ సింహాలు పులుడు తప్పే ఉన్నాయి. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకి భల్లాతక అమ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముఖ కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కందరాళ
శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర చంచూపుట సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును సింహ శరభ శార్ధూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయము ఈ అరణ్యం ఉండేదని పోతరగారు రాశారు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఆ రోజుల్లో ఒక రెండు పేజీల్లో గొక్క తిప్పుకోవడానికి వీలు లేకుండా ఎన్ని చెట్లు ఎన్ని మృగాలు ఎటువంటి ఉన్నాయో అటువంటి కేకారణ్యాల్లోకి వచ్చి ఆనాడు దర్శనం చేసుకున్నారు.